తర్వాత ఛందస్సు. ఛందస్సు అంటే మామూలుగా తెలుగు విద్యార్థులందరికీ కూడా తెలిసిన విషయం. ఒక పద్యం రాయాలంటే దాని ఛందస్సు తెలియాలి. నాలుగు వృత్తాలున్నాయి ప్రధానమైనవి: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపము అనేవి. వాటికి ఒక ఛందస్సు ఉంటుంది, ఒక నిర్ణయమైనటువంటి ఛందస్సు ఉంటుంది. సంస్కృతంలో కూడా అలాగే సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. సంస్కృత శ్లోకాల నుంచే మన తెలుగు పద్యాలు కూడా ఉద్భవించినవి. రెంటికి కూడా గణ విభజన ఒకే రకంగా ఉంటుంది. ఏతి ప్రాసలు సంస్కృతంలో ఉండవు, అవి తెలుగులో ఉంటాయి. అంటే ఛందస్సు ఈ కవిత నిర్మాణంలో, ఒక పద్య నిర్మాణంలో, పద్య రచనలో ఉపకరించేటువంటి ఒక శాస్త్రం. భగణ, యగణ, రగణాది గణ విభాగమును గురు లఘు భేదములచే ఋక్పాద వృత్తాది ప్రమాణములను తెలిపే శాస్త్రం. వేదాల్లో, ఋగ్వేదంలో, తక్కిన వేదాల్లో కూడా ఉంటుంది. ఋక్కులకు కూడా ఒక ఛందస్సు ఉంది. ఒక మంత్రానికి ఒక ఛందస్సు ఉంది. సంస్కృతంలో, తెలుగులో, అన్ని భాషల్లో కూడా పద్యాలకు, శ్లోకాలకు కూడా ఒక ఛందస్సు ఉంది. ఆ ఛందస్సును గురించినటువంటి వివరాలను తెలిపేటువంటి శాస్త్రం అంగం ఛందస్సు. ఉపవిద్య ఈ ఛందస్సుకు అవేమిటంటే కవిత్వ రచన, ఆశు కవిత్వం, గర్భకవిత్వం, బంధకవిత్వం, చిత్రకవిత్వం అని కవిత్వ రచనలో అత్యంత చమత్కృతమైనటువంటి, అత్యంత అద్భుతమైనటువంటివి, వినోదదాయకమైన కవిత్వ విధానాలు ఉన్నాయి. ఆశువుగా చెప్పేవి కొన్ని, నర్మగర్భమైనటువంటి అర్థాలు కలిగినటువంటి
కవిత్వ విధానాలు
బంధకవిత్వం అంటారు, చిత్రకవిత్వం అంటారు. ఇవన్నీ కూడా సామాన్య విద్యార్థులకు అర్థం కాని విషయాలు, కానీ పండితులకు తెలుసు. అది ఛందస్సు. దీని మీద ఛందోదర్పణము, కావ్యాలంకార చూడమని
అనే ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి.
గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క విషయం మీద.
ఈ షట్శాస్త్రాలలో ప్రతి శాస్త్రం మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
అందులో ప్రధానమైన పుస్తకాలను గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. వీటి తర్వాత ఇప్పుడు ముఖ్యమైనవి, అంత ముఖ్యమైనవి, బహుశా అంతకంటే కూడా ముఖ్యమైనవి ఉపవేదములు అంటారు. వేదాల తర్వాత ఉపవేదాలు ఉన్నాయి. అవి నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. ఈ ఉపవేదాలు ఒక్కొక్క ఉపవేదం ఒక్కొక్క వేదం నుంచి ఉద్భవించింది. అందులో మొదటిది ఆయుర్వేదం. ఇది ఈ వేదం ఋగ్వేదంలో చెప్పబడింది. దీని ఋగ్వేదోపవేదం అంటారు దీన్ని. వీటి మీద కూడా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో మనం చెప్పలేము ఈ ఆయుర్వేదం మీద. ఇందులో సహదేవుని పశువైద్య శాస్త్రం అనేది కూడా ఉంది. సహదేవుడు పశుపాలకుడు, అందువల్ల పశువైద్య శాస్త్రాన్ని గురించి ఆయన ఎంతో శోధించి సాధించినటువంటి విషయాలు నిక్షిప్తమైన గ్రంథం పశువైద్య శాస్త్రం. దీన్ని సహదేవ పశువైద్య శాస్త్రం అంటారు. ఇది కూడా అందులో ఒక ప్రధాన గ్రంథం. ఎన్నో ఉన్నాయి వాటితో, వాటిలో ఇదొకటి. తర్వాత ధనుర్వేదం. ఇది యజుర్వేదోపవేదం. యజుర్వేదంలో ఉన్నటువంటిది ఈ ధనుర్వేదం. దీనికి ఉపవిద్యలు చాలా ఉన్నాయి. అంటే విలు విద్య, అస్త్ర విద్య, మల్ల విద్య, అశ్వ విద్య, గజ విద్య శాస్త్రాలు. తర్వాత వ్యూహరచన, అంటే ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు రాజు తన సేనంతా కూడా కొన్ని వ్యూహాలు కొన్ని నడిపిస్తాడు. ఒక చోట యుద్ధం చేసేటప్పుడు ఒక వ్యూహం ఉంటుంది. భారతంలో పద్మవ్యూహం అంటారు, చాలా ప్రధానమైనటువంటి వ్యూహం. అందులోనే అభిమన్యుడు చనిపోతాడు. ఒక వ్యూహ రచన చాలా ప్రధానమైంది. ఊరికే అడ్డగోలుగా సైన్యాన్ని నడిపించడం కాదు, దాని ఒక వ్యూహం పని, ఒక పథకం ప్రకారం దాన్ని నడిపించాలి. ఇది వ్యూహ శాస్త్రం. సేనాశాస్త్రం ఓ సేనంతా కూడా
దానిని ఎన్ని విభాగాలుగా
నిర్మాణం చేసుకోవాలి అనేది సేనాశాస్త్రం. రథశిక్షాశాస్త్రం, రథాన్ని ఎట్లా నడిపించాలి. సూతశాస్త్రం అంటే రథాన్ని నడిపించేటువంటి వాడు, రథ సారథి ఎటువంటి శాస్త్ర సంపత్తి కలిగినటువంటి వాడై ఉండాలి. శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు రథాన్ని ఎన్ని విధాలుగా నడిపించాలి, నడిపించి రథికుడిని రక్షించాలి అనే విషయం తెలిసినటువంటి వాడు సూతుడు. ఇది కూడా ఆయన చేసేటువంటి పని కూడా ఒక శాస్త్రం. తర్వాత ఖడ్గాది ధారణం, ఖడ్గం గద ఇవన్నీ ఉంటాయి, వీటిని ఎట్లా ధరించాలి, ఎట్లా ఉపయోగించాలి అనేది కూడా ఒక శాస్త్రం. తర్వాత వాహనారోహణం, వాహనాన్ని రథాన్ని ఎట్లా నిర్మించాలి, ఆ రథం మీద ఎట్లా కూర్చోవాలి, రథం మీద ఉండి ఎట్లా యుద్ధం చేయాలి అనేది కూడా ఒక శాస్త్రం. ఇవన్నీ కూడా ధనుర్వేదంలో ఉప విద్యలు. వీటి మీద ప్రధానమైన గ్రంథాలు రెండు మాత్రమే ఇప్పుడు చెప్పుకోవచ్చు, మనం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అందులో ద్రోణాచార్యుని ధనుశాస్త్రం. ద్రోణాచార్యుడు తెలుసు మనకందరికి కూడా, పాండవులకు కౌరవులకు కూడా ఆయన గురువు, విలు విద్యలో నిష్ణాతుడు, ఆయన మించిన వాడు మరొకడు లేడు. అర్జునుడు అంత గొప్ప విలు విద్యా శాస్త్రవేత్త అయినాడు అంటే అది ద్రోణాచార్యుని యొక్క పుణ్యం. ఆయన రచించినటువంటి ధనుశాస్త్రం అనేది చాలా గొప్ప గ్రంథం ఈ ధనుర్వేదం మీద. ఇంకోటి భోజరాజీయం అని భోజ మహారాజు రాసినటువంటి ధనుశాస్త్రం కూడా ఒక గొప్ప గ్రంథం. తర్వాత ఉపవేదం గాంధర్వ వేదం, ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి ఉపవేదం. ఇది సామవేదంలో ఉన్నటువంటి వేదం, సామవేదోపవేదం అంటారు దీన్ని. సామవేదం గాన ప్రధానమైనటువంటిది. గాంధర్వ వేదం అంటే గాన ప్రధానమైనటువంటి వేదం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి గీతం, రెండోది వాద్యం, మూడోది నృత్యం. గీత వాద్య నృత్యాలు అంటారు ఎప్పుడు కూడాను. ఇవి మూడు కూడా గాంధర్వ వేదంలో మూడు ముఖ్యమైనటువంటి భాగాలు. వీటిలో ఒక్కొక్క దానిలో మళ్ళీ కొన్ని విభాగాలు ఉన్నాయి, నాలుగు విభాగాలు ఉన్నాయి. గీతంలో ఈ నాలుగు భాగాలు ఏమిటంటే రాగగానం, గద్యగానము, పద్యగానము, పదగానం. రాగాలాపన అదొక విధానం. గద్యగానం అంటే వచనాన్ని కూడా పద్యంలాగా బాగా దీర్ఘంగా సంగీతంలో ఎట్లా పాడాలి, గద్యాన్ని కూడా ఎట్లా గానం చేయాలనేది ఇది గద్యగానం. పద్యగానం సరే అందరికీ తెలిసిందే, పద్యాన్ని ఎంత మధురంగా పాడాలి అనేది పద్యగానం. పదగానం, పదములంటే గేయాలంటారు పాటలు, వీటిని ఎట్లా పాడాలి అనేది ఈ గీతంలో నాలుగు భాగాలు అన్నమాట. రెండవది వాద్యం అని వాద్యాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి. యంత్రవాద్యం, సుషిర వాద్యం, చర్మవాద్యం, లోహవాద్యం. అంటే యంత్రవాద్యములు అంటే తీగలతో ఉన్నటువంటి ఏర్పడినటువంటి వాద్యం. ఇప్పుడు వీణ ఉంది, వయలిన్ ఉంది, ఇవి యంత్రవాద్యములు. సుషిర వాద్యములు అంటే గాలితో ఊది పాడేటువంటి వాద్యములు. చర్మవాద్యం అంటే మృదంగం ప్రధానమైంది, తబల, డోలు, డోలక్, కంజర ఇలాంటివన్నీ కూడా చర్మవాద్యాలు అంటారు. ఇవి కాకుండా లోహవాద్యాలు తాళములతో మొదలుపెట్టి ఉపయోగించేటువంటి లోహవాద్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి నాలుగవ భాగం వాద్యంలో. ఇక నృత్యంలో నాలుగు రకాలను, ఇవి చాలా ప్రధానం. నృత్య శాస్త్రం, నాట్య శాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు, దాన్ని అభ్యసించేటువంటి వాళ్ళు అందరికీ కూడా ఇది తెలుసు. ఇవి వాచికము, ఆంగికము, ఆహార్యము, సాత్వికము అంటారు. అంటే నటరాజును ప్రతి నాట్య విద్యార్థి కూడా, నాట్య విద్వాంసుడు కూడా, నాట్యవేత్త కూడా శివస్తుతి నటరాజ స్తుతి చేస్తూ చేసిన తరువాత నాట్య విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. అది ఒక అమోఘమైనటువంటి శ్లోకం, చాలామంది తెలిసినటువంటిది. అదేంటంటే, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అని ఒక శ్లోకం. ఇది ప్రార్థనా శ్లోకం. ఈ ప్రార్థనా శ్లోకం చేసిన తరువాతే నాట్య అభ్యాసం ప్రారంభం చేస్తారు, నాట్య ప్రదర్శన కూడా ప్రారంభం చేస్తారు. అంటే పరమేశ్వరుడికి నటరాజు అంటే ఆయన పరమేశ్వరుడే, నటరాజు అంటారు. ఇది ప్రధానమైనటువంటి దైవం నాట్య విద్యార్థులకు, నాట్య విద్వాంసులందరికీ కూడాను. ఆయనకు, నటరాజుకు సమస్త భువనం కూడా ఆంగికం, అంటే ఆయన శరీరం, శరీర భాగాలన్నీ కూడా సమస్త విశ్వవ్యాప్తములు. అందువల్ల ఆయనకు ఆంగికం ఏమిటంటే సమస్త భువనం. ఆంగికం భువనం యస్య అన్నారు. వాచికం సర్వవాంగ్మయం అంటే ప్రపంచంలో ఉన్న సమస్త వాంగ్మయం కూడా
ఆయన వాక్కు నుంచి వెలువడినటువంటి సారస్వతం.
ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది. ఆహార్యం అంటే వేషధారణ, ఆయన ధరించేటువంటి దుస్తులు, ఆభరణాలు. నటరాజు ధరించే దుస్తులు ఆభరణాలు ఏమిటి? చంద్రుడు, నక్షత్రాలు. ఆయన వ్యోమకేశుడు, ఆయన కేశములు ఆకాశమంతటా కూడా వ్యాపించి ఉంటాయి.
ఆయన ప్రపంచాన్ని అంతటా కూడా వ్యాపించి ఉంటాడు అనుకున్నప్పుడు ఆయన కేశాలు ఆకాశాన్ని అంతా కూడా ఆవరించి ఉంటాయి అని అనుకోవాలి.
కాబట్టి ఆయన ఆభరణాలు ఏమిటంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్య, చంద్ర, నక్షత్రాది
జ్యోతిష రూపాలు.
తర్వాత సాత్వికం, ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి శివుడికి నమస్కరిస్తున్నాము అని చెప్పేసి ఈ ప్రార్థన చేసి నాట్యాన్ని ప్రారంభం చేస్తారు. తరువాత వీటి మీద
కొన్ని ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి.
అందులో దీని మీద కూడా అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. నాట్యశాస్త్రం మీద ఎంతమందో రాశారు. రావణాసురుడు కూడా నాట్యశాస్త్రాన్ని రాశాడు, యముడు నాట్యశాస్త్రాన్ని రాశాడు, నారదుడు రాశాడు. కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి నాట్యశాస్త్రాల్లో చాలా ముఖ్యమైనవి అభినయ దర్పణం, తర్వాత భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం. ఈ భరతముని రచించిన నాట్యశాస్త్రం మీదనే ఇది ఆధారంగా ఇంకా ఎన్నో నాట్యశాస్త్రాలు రచింపబడినాయి. ఈయన ప్రధానమైనటువంటి నాట్యశాస్త్రకర్త.
తర్వాత సారంగదేవుని నృత్యరత్నావళి అనే గ్రంథం కూడా నాట్యశాస్త్రం మీద ఒక ముఖ్యమైనటువంటి రచన.